అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిధిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలికువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మగధ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం నమశివాయై చ నమశివాయ. సుశీల అని పేరు కలిగినటువంటి ఒక మహాత్మురాలు, కాశీనగర నివాసిని, విద్యాధరుడొకడు తనని మంచం మీద పెట్టి పట్టుకుపోతూ ఉండగా దారిలో విద్యున్మాలి అనే రాక్షసుడు ఆయనతో పోరాడడం వల్ల అటు విద్యున్మాలి మరణించాడు, ఇటు విద్యాధరుడు మరణించాడు. అప్పుడు సుశీల తీవ్రమైన ఆవేదన పొంది, ఎక్కడ కాశీ, ఎక్కడ ఈ మరుభూమి, నిరంతర గంగా ప్రవాహంతో కూడిన ప్రాంతం ఎక్కడ, మంచినీళ్ళు చొక్క పుట్టని ఎడారెక్కడ, దైవవశాత్తు నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. సాధారణంగా భార్యాభర్తల్ని విడదీసిన పాపాత్ములు ఇలాంటి శిక్షలు పొందుతారని పెద్దలు చెప్పారు. ఏమో ఏ జన్మలో నేను ఎవరికి అపచారం చేశాను. కొన్ని మహాపాపాల వల్ల ఉన్న ఊరికి కన్నవారికి దూరమే అలమటించిపోతారట. తల్లిని బిడ్డని వేరు చేసిన వాడు, ఇలా పురాణ కథలు జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడుతూ దానికి భగ్నం కలిగించేవాడు, భార్యాభర్తల మధ్యలో భేదభావం కల్పించేవాడు, గాఢంగా నిద్రపోతున్న వాడిని లేపేవాడు, అన్నం తింటున్న వాడిని బలాత్కారంగా కంచం దగ్గర నుంచి లేపేవాడు, భోజనం పెడతానని చెప్పి మోసగించి భోజనం పెట్టనివాడు, దానం ఇచ్చి ఆ దానం మళ్ళీ వెనక్కి తీసుకునేవాడు. ఈ పాపాత్ములంతా దిక్కులేని చవ తెచ్చిపోతారని, ఊరికి దూరంగా చెరసాల పాలవుతారని, లేదా తన వాళ్ళకి దూరమై నిరంతరం అలవటించిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఇందులో ఏదైనా పాపం చేశానా అని పాప అమ్మాయికి బాధ కలిగింది. సరే, ఏది ఏమైనా ఈ విద్యాధరుడు నన్ను ప్రేమించాడు, తాళి కట్టాడు, కౌగలించుకున్నాడు, నువ్వే భార్యవన్నాడు, చచ్చిపోయాడు. అతన్ని చూస్తే నాకు కూడా తెలియని అవ్యక్తమైన ప్రేమే కలుగుతోంది. కాబట్టి ఇతడే నా భర్త, వీడిని విడిచి నేను ఉండలేను, కాశీ విడిచి అసలు ఉండలేను అని పరిపరి విధాలుగా మనస్సులో భావించింది. ఒక పక్కన కాశీ మీద ప్రేమ, మరో పక్కన ఈ విద్యాధరుడి మీద భర్త అనే మమకారం. ఈ రెండు ఆవిడ గట్టిగా పట్టుకున్నాయి. కొంతసేపు విలపించింది, చివరికి ఏం చేద్దామా అనుకున్నది. అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో మాట్లాడితే నిప్పులు పుడుతున్నాయట. వెంటనే ఈ నిప్పు పట్టుకొచ్చి ఈ భర్తగారిని పడుకోబెట్టిన మంచానికి అంటించింది. ఆ మంచం చుట్టూ తిరిగింది. త్రికరణ శుద్ధితో నేను ఈశ్వరుణ్ణి అర్చించినట్టయితే వచ్చే జన్మలో వీడు నాకు భర్తవుగాక, నాకు కాశీక్షేత్రంలో మరణం లభించుగాక అని ఆ చిత్తులో తాను కూడా దూకింది. మంచము కాలిపోయింది, మంచం మీద ఉన్న విద్యాధర శవము కాలిపోయింది, ఈవుడు కూడా కాలిబూడిదైపోయింది. అందులో ఎడారి కదా, అందువల్ల నిప్పు తొందరగా ప్రచరిల్లింది, క్షణాలలో భస్మం అయిపోయింది ఆవిడ. ఆ తర్వాత కొంతకాలానికి ఈ విద్యాధరుడు మలయ పర్వతంలో మలయకేతు అని ఒక మహారాజుగా పుట్టాడు. మలయ అంటే ఇప్పుడు మలేషియా అని పిలుస్తున్నామే, దాని పూర్వం మలయ ద్వీపం అనేవారు. అదే మలయ ఏషియా మలేషియా అయిపోయింది. చాలా అందమైన ద్వీపం. అక్కడ కుమారస్వామికి చాలా పెద్ద ఆలయం ఉన్నది. దాదాపుగా ఓ 60 అడుగులు ఎత్తున్న కుమారస్వామి వారు అక్కడ దర్శనమిస్తారు. నేటికి 1-2 లక్షల సంవత్సరాల క్రితంవిగా పరిగణింపబడే గుహలు ఉన్నాయి అక్కడ కొండలో. ఆ గుహలలో ఏ మూల చూసినా విష్ణువు యొక్క విగ్రహాలు, శివలింగాలు, రకరకాలైనటువంటి మూర్తులు చెక్కబడి ఉన్నాయి. వాళ్ళు అంటే ఆర్కియాలజీ వాళ్ళే కనీసం 2 లక్షల సంవత్సరాల క్రితం ఈ గుహలు అంటారు. ఆ గుహల్లోకి టికెట్ కూడా పెట్టారు, పైకి వెళ్ళచ్చు, హాయిగా చూడవచ్చు. అక్కడ బాగా లవంగాలు, యాలకులు, గంధపు చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఈ మలయ పర్వతం మీద ఉన్న చల్లదనాన్ని ఎవరూ వర్ణించలేరు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కాలుష్యం పెరిగిన తర్వాత తేడా వచ్చింది, కానీ వర్షపాని టైం అయితే అక్కడ గడితే రాత్రిపూట బయట తిరిగితే సువాసనతో కూడిన గాలి వీచేది. ఆ చల్లగాలికి శరీరం ప్రాణవలా పైకి లేచిపోతున్నట్టు ఉంటుందన్నమాట. అల్లసాని పెద్దన మను చరిత్రలో తీర్థయాత్రల గురించి ఒకటి రాశాడు. ఒక యోగి, ఒక రససిద్ధుడు ఈ భూమండలం అంతా తిరిగట్ట. ఆయన ప్రవరుడు అని పేరు కలిగిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రవరుడు వరణానది దగ్గర ఉండేవాడు. వరణ అంటే మనకి ఇటువైపు వస్తుంది, వరణ గంగలో కలుస్తుంది, ఇటు నుంచి అసి కలుస్తుంది, అందుకే ఇది వారణాసి అని చెప్పారుగా. అందులో వరణ అనే ఉపనదీ తీరంలో అరుణాస్పదం అని ఒక పురం ఉన్నది. ఆ అరుణాస్పద పురంలో ప్రవరుడు అని పేరు కలిగిన ఒక మంచి పండితుడు, వేద పండితుడు ఉండేవాడు. ఆయనకి తీర్థయాత్రలు చేయాలని కోరిక. కానీ ఆ రోజుల్లో కాలినడకన తీర్థయాత్రలు చేసేవారు. కాలినడకన కాశీ పెడదామన్నా, హిమాలయ పర్వతాలకు పెడదామన్నా సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. ఈయనకేంటి, ఒక వేద పాఠశాల ఉంది, రోజు సంధ్యావందనం వేళకి ఇంట్లోనే చెయ్యాలి, వేద పాఠశాలలో పిల్లలకి వేదం నేర్పాలి అని ఒక నియమం పెట్టుకున్నాడు. తీర్థయాత్రలు కడితే ఏమవుతుంది, పాఠశాల మూతపడుతుంది, సంధ్యావందనం అగ్నిహోత్రం ఆగిపోతాయి. ఇప్పటికి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి పొద్దున్నే సాయంత్రానికి రావడం లేదు కదా. మరి ఏదో ఒకరోజు అంటే పర్లేదు, కానీ ఇన్నేసి రోజులు ఈ కార్యక్రమం ఆగకూడదని ఒక నియమం ఆయనకి. అందుకని తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక ఉన్నా వెళ్ళేవాడు కాదు. ఇలా ఉండగా ఆయన అదృష్టం బాగుండి ఆ ఊళ్ళో ఒక సిద్ధుడు వచ్చాడు. ఆ సిద్ధుడు రససిద్ధుడు, పాదరసలింగాన్ని పూజించే మహాత్ముడు. ఈయన ఆయనకు భోజనం పెట్టాక, అయ్యా మీరు ఏ ఏ తీర్థయాత్రలు చూశారు అంటే, అబ్బో నేను అదేమిటి ఇదేమిటి చాలా చూశాను అని ఒక వచనంలో అల్లసాని పెద్దన ఈ రససిద్ధుడు తిరిగిన తీర్థయాత్రల విశేషాలు ఒక గద్యంలో రాశారు. పద్యం సరిపోదు అది, అందుకని ఒక గద్యంలో రాశాడనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చటా ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికి నైన లెక్కింప శక్యంబే అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరజందు బింబగళ దముత దుర్తినాద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం ములకలింపుడు వడబెడు అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటికా వేళ్ల దేలా లతా వలయంబుగు మలయంబునంగల చలువకు విలువ ఎయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగళద మృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడవడు స్వస్వ ప్రవర్తిత వర్ధిష్ణు ధరణీ రుహ సందోహద ముహద ప్రధాన సమాన ఖేలదైల గల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకల ఊయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మద జలశ్రవణ పరాయణ ఇరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళం వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకోర నేర్చునేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి నరుటయు ఈశ దంకురిత హసన గ్రసిష్ణు గండ యుగలుండగుచు ప్రవరుండతనికిట్లనియే అన్నారు. భర్తకి ఎందుకు చప్పట్లు కొట్టారు? ఏమర్థమైందని కొట్టారు? లేకపోతే సరే అదో పక్కన పెడితే ఇంత వచ్చినమునకు ఇప్పుడు అర్థం చెప్తే ఇంకో కాశీఖండం అవుతుంది. కానీ అందులో ఒక్క ముక్కకి మలయ పర్వతం గురించి చెబుతున్నారు ఇప్పుడు మీకు. అందుకని అంధక అంటే అంధకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు. ఈ అంధకుడిని చంపాడు కనుక శివుడికి ఏమని పేరు? అంధకరిపు. కంధరము అంటే మెడ. అంధకరిపు కంధరము అంటే శివుడి యొక్క మెడ ఆవాస అందులో ఉంటున్నట్ట. శివుడి మెడలో ఎవరుంటారు? వాసుకివి ఉంటాడు. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ. ఈ వాసుకి పెళ్ళయింది, దాదాపు 108 మంది భార్యలు ఉన్నారు. ఏం లాభం? ఏదో తాళి కట్టినప్పుడు మాత్రమే శివుడు ఆయనకి లీవ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు శివుడి మెడలోనే 24 అవర్స్ డ్యూటీలో ఉన్నాడు ఆయన. భార్యలేమో ఇంటి దగ్గర, ఈయనేమో శివుడి మెడలో. దాంతో వాళ్ళకి వియోగం వల్ల దుర్వ్యథ ఒక కామవాంఛ పుట్టింది. పాములకి సహజంగా కామవికారం ఎక్కువ ఉంటుంది, భర్తకు దూరంగా ఉండడం వల్ల విరహం కలిగింది. ఈ దుర్వ్యథ భోగం తట్టుకోలేక భోగభోగిని భోగభాగ పరివేష్టిత ఆడ పాములందరూ కలిసి అమ్మో శరీరం అంతా తాపం ఎక్కిపోతుంది, తాపం ఎలా తగ్గిపోతుంది అనుకున్నాయి. ఈ వేడి తగ్గడానికి ఏం చేశాయి? అవన్నీ మలయ పర్వతానికి వెళ్ళాయి. ఆ మలయ పర్వతంలో ఏమున్నాయి? గంధం చెట్లు ఉన్నాయి. ఆ గంధం చెట్లకి ఏలకలు అనే తీగలు అల్లుకుని ఉన్నాయి. ఆ ఏలకల తీలకల పక్కన గంధం చెట్టు, గంధం చెట్టుకి ఏలకల యొక్క పాదులు, ఆ పాదుల పక్కన పటీర వృక్షాలు, కర్పూరపు అరటి చెట్లు ఉంటాయి. ఈ కర్పూరపు అరటి అని ఉంటుంది. ఈ అరటి చెట్లను గీకితే అందులోంచి ద్రవం కారుతుంది. ఆ ద్రవమే పచ్చకర్పూరం అంటే నిజానికి పచ్చకర్పూరం అలా పుడుతుంది. పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉంటాయి అన్నమాట. పూర్వం వేడెక్కినప్పుడు ఏం చేసేవారన్నమాట, ఈ పచ్చకర్పూరం ఒంటికి పోసుకుంటే హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. గంధం రాసుకుంటే చల్లగా ఉంటుంది. ఏలకల పొడి ఒంటి మీద పూసుకుంటే సుఖంగా చల్లగా ఉండేది. ఒరిజినల్ చల్లదనం అది. వేసవకాలంలో ఇవే పూసుకునేవారండి వాళ్ళు. ఈ పాములన్నీ కలిసి ఏం చేసాయట? ఈ గంధపు చెట్లు, గంధపు చెట్లకు చుట్టుకొని ఉన్న ఏలాలతలు, పక్కనున్న పటీర వృక్షాలు అక్కడికి వెళ్ళి వాటిని చుట్టుకుని వేళ్లాడడం మొదలెట్టాయట. వేళ్లాడితేనే తాపం తగ్గుతుందని. ఇప్పుడు ఈ పదం చదివితే మీకు అర్థమైపోతుంది అన్నమాట. అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్ళత్ ఏలా లత వలయంబుగు మలయంబునంగల చలువకు విలువ అయ్యది. ఇవన్నీ భోగము అంటే పాము యొక్క శరీరం. పాములు ఇలా చుట్టలు చుట్టుకుంటాయి కదా, ఆ చుట్టల్ని ఏమంటారు? పాము చుట్టల్ని భోగము అంటారు. చుట్టలు చుట్టుకుంటుంది కనుక భోగములు కలిగినది కనుక పామును ఏమంటారు? భోగి అంటారు. భోగి అంటే పాము, భోగిని అంటే ఆడపాము. ఈ విధంగా పాములన్నీ చెట్లకి, ఏలా లతలకి, అరటి చెట్లకి చుట్టుకున్నాయి. తద్వారా వాటికి ఏమొచ్చింది? చల్లదనం వచ్చింది. అంత చల్లదనాన్ని ఇచ్చే మలయ పర్వతంలో ఉన్న చల్లదనానికి ఎవడైనా విలువ కట్టగలడా? అసలు ఏమి రాశారండి ఎవరు అలసాని పెద్దలు గారు? ఏమి రాశారంటే ఏమి రాశారు? అద్భుతంగా రాశారు. మన వ్యవహారంలో ఏం రాశారంటే వీడికి ఏం తెలియదు అనమాట. ఎవడు ఏం రాశాడో తెలియదు అని అర్థం. కానీ నిజంగా అపూర్వ కవిత్వం ఇలా ఒకటి కాదు, అందులో అన్ని విచిత్రమైనవి. కాకపోతే వాటిని చదివి అర్థం చేసుకోవాలి. అంతటి గొప్పదైన మలయ పర్వతంలో మలయకేతువు అనే పేరుతో మహారాజుగా పుట్టాడు ఈయన. ఎవరు? చచ్చిపోయిన విద్యాధరుడు. ఆపై సుశీల కూడా. ఆ పక్కనే సింహగిరి అని ఒకనొక పురం ఉన్నది. అదే తర్వాత సింహపురి, ఇవాళ సింగపూర్ అయిపోయింది. అది నిజానికి పూరు కాదు. సింగపూర్లో ఉన్నవాడు, సింగపురంలో ఉన్నవాడు ఎవడో పూరు లేడు, గట్టిగా డబ్బు ఉన్నవాళ్ళే. అక్కడ ఈ అమ్మాయి ఆ రాజుగారికి కూతురై పుట్టింది. వీరిద్దరికీ వివాహం అయ్యింది. మలయకేతు మహారాజు గారు సంగీతమన్నా సాహిత్యమన్నా చిత్రకళ అన్నా ఇష్టపడతాడు. ఆయన చాలా మంచివాడు. అందుకని ఏ ఏ ప్రాంతాలలో ఉన్న మహాత్ములైనా అక్కడికి వచ్చేవారు. ఓడల మీద వచ్చేవారు గారు రోజుల్లో. ఓడల మీద ప్రయాణం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళు కొందరేమో కవిత్వం చెప్పి సంస్కృతంలో రాజుగారిని మెప్పించి కానుకలు పట్టుకెళ్ళేవారు. కొందరు మధురమైన గీతాలు పాడి వెళ్ళిపోయేవారు. మరికొంతమంది చిత్రలేఖనంతో ఆనందం పెట్టేవారు. ఒకనాడు ఉత్తర భారతంలో ఉన్న కాశీపురం నుంచి ఒక చిత్రకారుడు మలయద్వీపానికి వచ్చాడు. ఈ మలయకేతు మహారాజు గారు దర్శనం చేసుకున్నాడు. మహారాజా, నేను కాశీ నుంచి వచ్చానని కానీ కాశీ గురించి వినడమే కానీ నేను ఎప్పుడూ చూడలేదు, అంటే ఈ జన్మలో చూడలేదు కదా మరైనా, అందుకని కాశీ ఎలా ఉంటుందండి అని అడిగాట. నేను చిత్రకారుణ్ణి, ఇదిగో కాశీ యొక్క పటమంతా చిత్రీకరించి ఇస్తున్నాను, ఇదిగో మ్యాప్ పండి అని చూపించాడు. అది చూడడంతో రాజుగారు ఆనందం పొంది భార్యకి ఇచ్చాడు. దాన్ని భార్య పేరు ఈ జన్మలో కళావతి, పూర్వజన్మలో సుశీల. ఈ కళావతి ఆ పటం చూసింది, ఒక్కసారి నమ పార్వతీపతి అని అరిచి కింద పడిపోయింది, స్పృహ తప్పిపోయింది, స్పృహ కోల్పోయింది. ఇదేమిట్రా పటం చూసి పడిపోయింది ఇవిడ అనుకుని రాజుగారు తెల్లబోయి, ఎవరక్కడ, చల్లని గంధపు జలం పట్టుకురండి అనగానే సేవకురాండ్లు గంధపు జలం పట్టుకొచ్చారు. ఈ గంధపు జలం అమ్మాయి ముఖం మీద చల్లారు. చల్లగానే రాణిగారు లేచి కూర్చుని, కాశీనగరి ధనుర్వల్లి గంగనారి విశ్వనాథుండు వాణంబు వృజిన రాశి లక్ష్యంబు అంది. ఈ ప్రపంచానికి కాశీనగరి ధనుస్సుకుండేటటువంటి వల్లి తేగ. మీరు ధనుస్సు చూశారు కదా, ఆ ధనుస్సుకి బాణం వేయడానికి ఒక తేగ ఉంటుంది, దాన్ని జ్యావల్లి అని కూడా పిలుస్తారు, తెలుగులో అల్లెత్రాడు అంటారు. ఈ కాశీనగరం ఒక అల్లెతాడు, విశ్వనాథుడు దానికి బాణం, గంగ ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం గొట్టం, ఇంకా దీని లక్ష్యం పాపరాశి అన్నది. అంటే అర్థమైందా మీకు? కాశీలో విశ్వనాథుడనే ఒక అస్త్రం ఉందిట, పాశుపత అస్త్రం. ఈ అస్త్రాన్ని కాశీనగరికి సంధించి విడిచిపెడతారట. ఈ కాశీయే దీనికి ఒక వల్లి అట, గంగేమో ధనుస్సుకున్నటువంటి కర్రయట, బాణం విశ్వనాథుడట. ఈ విశ్వనాథుడనే బాణాన్ని ఈ ధనుస్సుకి ఎక్కుపెట్టి విడిస్తే ఇది వెళ్ళి దేని నాశనం చేస్తుంది, పాపరాశిని భస్మం చేస్తుంది అన్నది. దాంతో రాజుగారు తెల్లబోయి, ఇంత గొప్ప పద్యం చెప్పావు, నీకు ఈ కాశీ గురించి ఎలా తెలుసు అంటే అసలు ఆవిడ వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది, పూర్వజన్మంతా గుర్తుకొచ్చేసింది అనమాట. ఇదిగో ఇది డుంటి విఘ్నేశ్వరుడు, ఆ మ్యాప్లో పాయింట్స్ ఉన్నాయి, చిన్న చిన్న గుర్తులు ఉన్నాయన్నమాట. ఆ మ్యాప్లో చూస్తారు సార్, ఇక్కడ ఇండియా, ఇక్కడ ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్ అని చూపించినట్టుగా వీడు మొత్తం చిత్రీకరిస్తే ఆ చిత్రణలో ఇదే డుంటి విఘ్నేశ్వరాలయం, ఇక్కడ డుంటి గణపతి ఉంటాడు, ఆయన కప్ప పొట్ట వంటి పొట్ట కలిగి ఉంటాడు, ఆయనకి నమస్కరించకుండా కాశీక్షేత్రంలో ఎవడూ విశ్వనాథుని యొక్క దర్శనానికి వెళ్ళకూడదు, ఇదిగో ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉన్నది, ఇక్కడ శనైశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ యంత్రేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ కుబేరేశ్వరుడు ఉన్నాడు, ఇదిగో ఇక్కడ నుంచి వెడితే ఇక్కడ ఆంజనేయుడు ఉంటాడు, ఇక్కడ శివుడి యొక్క సభాభవనం ఉంటుంది, ఇది జ్ఞానవాపి, ఈ జ్ఞానవాపిలో ఉన్న నీరు నేను రోజు తీర్థంగా తీసుకున్నాను, ఇదిగో ఇదే విశ్వేశ్వరాలయం, ఇదిగో మహాత్ముడైన నందీశ్వరుడి యొక్క విగ్రహం, ఇది ఇది వ్యాసపీఠం అని ఈ విధంగా అన్నీ చెప్పడం మొదలెట్టింది. అక్కడ విశాలాక్షి ఉంటుంది, విశాలాక్షీదేవి యొక్క అరుగుల దగ్గర నిరంతరం ఈశ్వరుడు అన్నదానం చేస్తూ ఉంటాడు. ఇక్కడే విశ్వేశ్వరుడు అమ్మవారి దగ్గరకు వచ్చి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని కట్టుకున్న భార్యను కూడా యాచిస్తాడు. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా వాళ్ళు ఆవిడ దగ్గర యాచకుడే, ఎందుకంటే అన్నం వండేది పూర్వకాలంలో ఆడవాళ్ళు మాత్రమే అన్నం వండేవారు. అందుకని భార్య దగ్గరకు వచ్చి భిక్షాందేహి అనవలసిందే భర్త అని చెప్పగానే రాజుగారికి మతిపోయి గట్టిగా కుదిపి, కళావతి కళావతి కలవరిస్తున్నావా లేక కలగంటున్నావా, ఎక్కడికి వెళ్ళామనగానే ఆవిడ ఉలిక్కిపడి చూసి, ఏమండి మిమ్మల్ని మీరు ఇంకా గుర్తు తెచ్చుకోలేదా, మీరేనండి పూర్వజన్మలో విద్యాధరుడు అని మొత్తం కథంతా చెప్పేసింది. దాంతో ఆయనకి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. ఈ చిత్రకారుడికే చూశారు, ఎవరు నాయన మాకు కాశీ గురించి గుర్తు చేశావు అనగా చిత్రకారుడు మాయమైపోయాడు. ఇప్పుడు ఇంతకే చిత్రకారుడు ఎవరు, ఇందాక ప్రాంతిక్కించిన వాడు చెప్పండి, ఇప్పుడు ఆ చిత్రకారుడు ఎవరు, ఆయనే డుంటి విఘ్నేశ్వరుడు. డుంటి విఘ్నేశ్వరుడు వీళ్ళకున్న విఘ్నాలు తొలగించి చచ్చిపోయే ముందు కాశీలో మరణించాలని కోరుకోవడంతో అంతటి విఘ్నేశ్వరుడు చిత్రకారుడు రూపంలో వచ్చి వాళ్ళకి పటం అందజేసి మాయమైపోయాడు. వెంటనే రాజుగారు, మలయంబెక్కడా కాశీ ఎక్కడా, ఎక్కడి మలయ పర్వతం, ఎక్కడి కాశీ, ఒకనొకప్పుడు కాశీలో నేను ఈమెను చూచానా, ఈమె నా భార్య అయ్యిందా, ఆ జన్మలో మేము చచ్చిపోయామా, అటువంటిది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ జన్మలో మహారాజుగా రాణిగా పుట్టామా, ఏదో పుడితే పుట్టాం, మన దారిన మనం రాజ్యపాలన చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా అవ్యాజ కరుణామూర్తి అయిన విశ్వనాథుడు కుమారుణ్ణి పంపించి పూర్వజన్మ స్ఫురణకి తీసుకొచ్చాడా, మళ్ళీ అది మనకు గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చాక కూడా మళ్ళీ మలయ పర్వతం మీద ఉంటామా? హాయిగా కాశీకి పోక. పుణ్యాల రాశి కాశీ ఎక్కడ, లౌకికమైన సుఖాల యొక్క రాకాశి ఈ ద్వీపం ఎక్కడ అనుకుని వెంటనే కుమారుడు పిలిచాడు. నాకు రాజ్యానికి టామ్ టామ్, నాకేం వద్దిక, ఇదిగో ఈ రాజ్యం నీకు ఇచ్చేశాను అని కుమారుడికి పట్టాభిషేకం చేసేసాడు. భార్యాసమేతంగా ఓడ మీద ఎక్కాడు, భారతదేశానికి వచ్చేసాడు. రావడంతో హుటాహుటిన మళ్ళీ ఎవరికీ చెప్పకుండా మారు వేషంలో, ఎవరో మలయరాజు గారు వచ్చారంటే వాళ్ళు అందరూ గౌరవిస్తారు, ఈ గౌరవాలు మనకెందుకు అనుకున్నాడు ఆయన, సామాన్యుడి కింద వేషం వేసుకున్నాడు, కాశీ వచ్చేసాడు. అలాంటి గది ఒకటి చూసేసుకుని శుభ్రంగా భార్యాసమేతంగా అందులో మకాం పెట్టాడు. గంగానదిలో స్నానం చేశాడు, దుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాడు, అమ్మవారిని చూచాడు. అక్కడే వాళ్ళు మకాం పెట్టేసి కాశీలోనే నిరంతరం ఉండేవారు. వీలున్నప్పుడల్లో గుళ్ళోనే గడిపేవారట. ఇప్పుడు కలియుగం అయిపోవడం వల్ల మన ఓపికలు తేడా వచ్చి గట్టిగా విశ్వనాథుడి ఆలయానికి నడిచేళ్ళలేం, వెళ్ళినా లోపల ఒక క్షణం ఉండలేం. పోనీ ఎక్కడైనా ఖాళీ ఉన్న చోట ఏ ధర్మేశ్వరలింగం దగ్గరైనా ఒక 5 నిమిషాలు కూర్చుని నమస్యమై అంటున్నారు తండి. వెళ్ళడం, పరిగెత్తుకు రావడం, మళ్ళీ ఇంటికి రాగానే తిండి తినేయడం, మంచం ఎక్కి పడుకోవడం, ఎప్పుడూ మంచం ఎక్కడమే. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మంచం ఎక్కుతున్నారు అంత. మంచం ఎక్కడం అంటే తెలుసుగా అనారోగ్యం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎంతసేపు ఆలయ ప్రాంగణాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ ఏదో ఒక లింగం దగ్గర కూర్చునేవారు. భార్యాభర్తలిద్దరూ కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వనాథుడిని స్తుతించారు, విశ్వనాథుని యొక్క అనుగ్రహం పొందారు. 10,000 సంవత్సరాలు కాశీలో నివసించేటువంటి ఆ కాలం వేరు గనక. తర్వాత ఒక శుభముహూర్తంలో విశ్వనాథుడు వారి కోసం ఒక దివ్య విమానం పంపాడు. ఆ విమానం ఎక్కి వాళ్ళంతా హాయిగా కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు విశ్వనాథుడు పురప్రముఖులందరికేసి చూసి, ఇది జ్ఞానవాపి మహిమ, ఈ కళావతి నిరంతరము సుశీల అనే రూపంతో ఉన్నప్పుడు జ్ఞానవాపి జలం తాగింది, జ్ఞానవాపి జలం తాగిన వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు కడుపులో లింగాలు వస్తాయి, అందుకే ఆవిడ అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆవిడ కడుపులో 3 లింగాలు వచ్చాయి. ఆ లింగాల ప్రభావం వల్లే వీళ్ళు రాజుగా రాణిగా పుట్టారు. పుట్టి తిరిగి కాశీ రాగలిగారు, ఈ జన్మతో విముక్తి పొందారు. కాశీవాసం చేసేవాళ్ళు విశ్వనాథాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగానే జ్ఞానవాపి తీర్థం తీసుకుని తీరాలి, అలా తాగితే అటువంటి వాళ్ళ కడుపులో మరణ సమయంలో 3 లింగములు వస్తాయి, దాంతో వాళ్ళు కాశీవాస మహాఫలితం పొందుతారు, ఈశ్వర సన్నిధానం పొందుతారని చెప్పాడు. ఇది జ్ఞానవాపి మహామహిమ అని కుమారస్వామి వారు అగస్త్యునికి లోపాముద్రకి చెప్పారు. అక్కడి నుంచి మరొక లింగం ఉన్నది, దాని గురించి చెబుతున్నాం విను. ఇక్కడ లింగాలన్నింటిలోకి మరొక గొప్ప లింగం త్రివిష్టపేశ్వర లింగం. త్రివిష్టపము అంటే స్వర్గం. స్వర్గంలో ఉన్న 3 కోట్ల మంది దేవతలు ఒకనొక శివరాత్రి నాడు సూక్ష్మమైన ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. దేవతలంతా స్వర్గం నుంచి వచ్చి ప్రతిష్ఠించిన లింగమునకు త్రివిష్టప ఈశ్వర త్రివిష్టపేశ్వర లింగం అని పేరు వచ్చింది. ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ ఊళ్ళో ఉన్న త్రివిష్టప లింగాన్ని దర్శనం చేసుకున్న వాడికి చచ్చే టైంలో కాశీ వచ్చే యోగం వస్తుందిట. ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలో అయినా కాశీ వచ్చే యోగాన్ని కల్పించే శక్తి త్రివిష్టపేశ్వర లింగానికి ఉన్నది. ఎప్పుడు కాశీ వచ్చినప్పుడు ఆ లింగాన్ని చూస్తే ఆ లింగ ప్రాంగణంలో అన్నం తినాలట, లేదా ప్రసాదం తినాలి. త్రివిష్టపేశ్వర లింగాన్ని మీకు అడిగితే చూపిస్తారు. ఆ లింగం దగ్గర ఎక్కడో చోట కూర్చుని కొంచెం ఖాళీ ఉంటుంది, అక్కడ మాత్రం ఆహారం ఏదన్నా తినాలి, మీ ఇష్టం ఏదో ఒకటి. ఓ పండు పట్టుకెళ్ళండి, ఆ స్వామికి నివేదించండి, ఆ పండు తినండి. పండు తినలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి యాపిల్ పండు కూడా పడదు, మరి ఏం చేస్తాం కర్మయోగం, దానిమ్మకాయ పడదు. అరటి పండు నైవేద్యం పెట్టి తినండి, అరటి పండు కూడా పడదు. అప్పుడు ఏం చేయమన్నారు, నువ్వు ఏం తింటే అది నైవేద్యం పెట్టమన్నారు. ఇంకేదన్నా ఏ పలావులు అలాంటివి పెట్టకండి, అందుకని శాస్త్ర నిషిద్ధం పెట్టకండి. పాపం షుగర్ పేషెంట్లు కొంతమందికి ఒక ప్రత్యేకమైన బిస్కెట్లు ఉన్నాయి, అవి కూడా పెట్టచ్చు, పర్వాలేదు, అవే పెట్టుకునన్నా తినండి. ఆ ప్రాంతంలో మాత్రం ఏదో ఒకటి శివునికి నివేదించి ఆ నివేదన స్వీకరిస్తే వాడికి రాబోయే జన్మలోనో ఈ జన్మలోనో కాశీలో మరణించే యోగం వస్తుంది, తద్వారా కైవల్యం పొందుతాడు. ఈ త్రివిష్టపేశ్వర లింగానికి ఆలయం ఉంది. ఆలయం ఆక్రమణలకు గురైతే ఈ మధ్యనే కొట్టేస్తే ఆ లింగం బయటపడింది. దానికి చుట్టూత చిన్ని చిన్ని కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లో పావురాలు కాపురం పెడతాయి. పెద్ద పెద్ద గద్దలు డేగలు దూరలేవు, కానీ పిచ్చుకలు పావురాలు అందులో దొరతాయి. ఎక్కువగా పావురములు అందులో మకాం పెడతాయి. ఒకనొకప్పుడు ఒక ఆడ పౌరం, ఒక మగ పౌరం, అవి కూడా పెళ్లి చేసుకున్నాయి. పౌరాలు ఏంటంటే పెళ్లి ఏంటంటే మనకు మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టక్కర్లేదు, తాళి కట్టక్కల, ముక్కు ముక్కు ఇలా టిక్ టిక్ అని 3 సార్లు కొట్టుకుంటే అది తాళి కట్టడంతో సమానంట. ఎంత సుఖం అండి పక్షులకి, నిరక్షర కుచ్చులైనా పక్షులకి పెళ్లి సుఖం. మనకేమో కళ్యాణ మండపాలు బుక్ చేయటం, గోల్డ్ వేసి డబ్బులు ఖర్చు పెట్టడం, లక్షలు లక్షలు తగలేయాల్సి వస్తుంది. కొంత భోగం, కొంతేమో వెకిలి వేషాలు. కానీ పూర్వజన్మలో మహానుభావులైన పౌరాలు ముక్కును 3 సార్లు ఇలా టిక్ అని కొట్టేయట, అంటే ధర్మేచ, 2వ సారి కొట్టే అర్ధేచ, 3వ సారి కొడితే కామేచ. ఎప్పుడు 3 ముళ్ళే వెయ్యాలి, 4 ముళ్ళు వెయ్యకూడదు. అందుకే మంత్రంలో బ్రహ్మగారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యం అనగానే ఈయన నాతి చరామి అంటాడు. చరామి అంటే తిరుగుతాను, అతిచరామి అంటే నిన్ను విడిచిపెడతానని అర్థం. నా అతిచరామి నాతిచరామి అంటే నిన్ను విడిచి వెళ్ళను అని అర్థం అనమాట. కర్మగారు కొంతమంది నాతి అంటే స్త్రీ అనుకుంటున్నారు. ఈ నాతి తెలుగు పదం సుమా, అది నాతిచరామి అనేది సంస్కృత పదం. ఈ మనిషికి తెలుగు ఏదో సంస్కృతం ఏదో తెలియక నాతిచరామి అంటే ఆడదాని చెరపట్టడం అని అర్థం చెప్పేటవాడు. ఆ మహానుభావుని పిలిచి పద్మశ్రీ అవార్డు ఇప్పించారు జవరి. కానీ నా అతిచరామి నైతత్పురుష సమాసం అంటారు దాన్ని. అతిచరామి అంటే నిన్ను దాటి నిన్ను విడిచి పెడతాను, నా అతిచరామి నిన్ను విడవను అని ప్రతిజ్ఞ చేశాడు వీడు. అందుకని ఈ ప్రతిజ్ఞ చేసి 3 ముళ్ళు వెయ్యాలి. ఈ 3 ముళ్ళు కోసం ఎందుకంటే కారణం ధర్మము అర్థము కామము. మొదటి 3 అర్థం ఏమిటనమాట, ఓ భార్యామణి ఈరోజు నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం. 2వ 3 వేస్తే అర్థం ఏమిటి, ఈరోజు నుంచి మన ఇద్దరం కలిసి అర్థము సంపాదిద్దాం. అర్థం ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసే సంపాదించుకోవాలి, కలిసి దాచుకోవాలి, కలిసి ఖర్చు పెట్టాలి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టకూడదు. ఒక్క ధర్మ కార్యములకు తప్ప, మొగుడు పిసిరి కొట్టాడు అనుకోండి, చచ్చిన గుళ్ళోకి ఎడితే రూపాయి వేయడు, అప్పుడు మాత్రం భార్య తెలియకుండా ఓ 1000 నోటు అంటే రద్దయిన 1000 నోటు కాదు, కొత్తగా తయారైన 2000 నోటు అందులో వెయ్యాలి. అప్పుడు తప్ప మిగతా వేళల్లో మాత్రం డబ్బు ఎట్టి పరిస్థితుల్లో భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా భార్య ఖర్చు పెట్టకూడదట. ఏదన్నా సరదాగా 2 ఇడ్లీ తినాలనుకోండి భర్త గారికి, వెంటనే ఇక్కడ ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడేమో బెంగళూరులోనో మైసూర్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉంది, వెంటనే ఫోన్ చేసి 2 ఇడ్లీ తింటున్నాను, ఓ 25 రూపాయలు ఖర్చు అవుతుంది, ఏమనుకోకే అని చెబితే ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో, మా ఆయన ఎంత మంచివాడో, మా ఆయన బంగారం, ఇడ్లీ తింటూ కూడా నన్నే తెలుసుకుంటున్నాడు అనుకుంటుంది. దానివల్ల ఎంత లాభం అండి? అలాగే భార్యామణి గారి ఇంట్లో ఈ భర్త గారు ఇక్కడ కాశీలో ఉండగా ఆవిడ గారెలు వేసుకుతింది, దానికి ఎంతో కొంత ఖర్చు అయింది. ఏమండో నేను గారెలు తింటున్నాను ఖర్చు పెట్టానంటే అప్పుడు ఈయన కూడా సంతోషిస్తాడు. ఈ విధంగా గారెలైనా బూరెలైనా దేనికి ఖర్చు పెట్టినా మన వాళ్ళు ఈ విషయం చెబుతారు, పెద్ద పెద్ద విషయాలు చెప్పరు, అసలు విషయాలు చెప్పరు. అక్కడ మాత్రం టాప్ సీక్రెట్, చిన్ని చిన్నవి మాత్రం చెప్పేస్తాను అనమాట. వాళ్ళ ఆవిడకి నేను తుమ్మాను దగ్గాను దానికి టాబ్లెట్ వేసి 1 రూపాయి అయిందని చెబుతాడు. వీడు రహస్యంగా ఖర్చు పెట్టిన కొన్ని ఖర్చులు ఉంటాయి, ఆ ఉపద్రవాల గురించి చెప్పడం, ఉపద్రవం అక్కడ మాత్రం చెప్పడం, మిగతా విషయాలు చెబుతాడు. కానీ నిజానికి ధర్మం ఏమిటంటే ఒక్క దానము దగ్గర తప్ప మిగతా అన్ని విషయాల్లో భార్యాభర్తలు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. మీకు మీరే మాకు మేమే అని ఎప్పుడు దాచుకోకూడదట. మా పుట్టింటారు ఇచ్చారు అస్తని ఈవిడ తెప్పకూడదు, నేను కష్టపడి సంపాదించానని ఈయన కూడా తెప్పకూడదు. ఒక్కొక్కళ్ళు అదృష్టం బాగుంటే మొగుడి సంపాదన 1000, వాడికి పెన్షన్ ఏమో 1000 వస్తే భార్యకి 60,000 రావచ్చు. ఏం చెప్పగలుగుతాం, ఎవరు అదృష్టం వాడిది. అందువల్ల ధర్మము ఎలా అయితే ఇద్దరూ కలిసి చేస్తారో అర్థము కూడా అలాగే ఇద్దరూ కలిసి ఖర్చు పెట్టాలి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చేయకూడదు. అందుకని అర్థము కొరకు 2వ 3 ఇయ్యాలి. 3వది కామేచ కామము ఎందు కామమునందు అని అర్థం అనమాట. కోరికలు తీర్చుకోవాలి, ఇద్దరికి తలో కోరిక ఉంటుంది కదా, ఎవరి కోరికలు వాళ్ళవి కదా. ఆవిడకి ఓ సినిమా మీద ఉంటుంది, ఈవిడికి ఇంకో సినిమా మీద ఉంటుంది, ఆవిడకి సీరియల్ మీద ఉండొచ్చు, ఈయనకి సీరియల్స్ పాలల్లో వేసుకు తినాలనిపించవచ్చు. అమెరికాలో ఎంతసేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటే సీరియల్స్ అని ఇస్తారు, ఇంతంత ఉంటాయి, అవి పాలల్లో నానవేసుకు తినచ్చు అనమాట. కాబట్టి ఇలా ఎవరికి ఏం కోరికలు ఉంటాయో తెలియదు, కామము అంటే కోరిక. కోరికలు వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని తీర్చుకోవాలి. కాబట్టి కోరికల విషయంలో కూడా భార్యాభర్తలు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏ పని చేయకూడదు. భర్త గారికి క్యాడిలాక్ కారు ఇష్టం, భార్యామణికి బెంజీ కారు ఇష్టం, అప్పుడు ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి ఎందుకు వచ్చింది, క్యాడిలాక్ వద్దు బెంజీ వద్దు, మధ్యలో స్విఫ్ట్ డిజైర్ ZDI డబల్ ప్లస్ కొనుక్కుందాం గురువు గారికి మళ్ళీ అనుకోవాలి. కాబట్టి ఇలా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలి. అంతేగాని నా కోరిక నాదే మీ కోరిక మీదే అంటే యాతన పడతాం. అందుకని ఏమని చెప్పారు మంత్రశాస్త్రంలో, ధర్మము కొరకు, అర్థము కొరకు, కామము కొరకు మేమిద్దరం కలిసి ఉంటాం అని చెబుతూ ఈ రెండింటి విషయాల్లో, ఈ మూడింటి విషయాల్లో ఒకరినొకరు విడిచిపెట్టమని మూడు ముళ్ళు వేశాడనమాట. ఇంకా నాలుగవది మోక్షం, అక్కడ భార్యాభర్తలు ఎవరికి ఎవరికి సంబంధం, మోక్షం మీకు ఎవరితో సంబంధం లేని వస్తువు, ఎవరికి వాళ్లే సొంతముగా సాధించాలి. నేను కాశీఖండం వింటే మా ఆవిడికి మోక్షం రాదంటే నువ్వు ఇక్కడ అన్నం తింటే ఆవిడ గడుపు నిండుతుందా? ముక్తి అటువంటిది, ఎవరి ముక్తి వారే వెతుక్కోవాలి. ఇక్కడ పురాణం వింటే మీకే ముక్తి వస్తుంది, కాశీ వస్తే మీకే ముక్తి వస్తుంది, భార్య వింటే భార్యకే, భర్త వింటే భర్తకే. కాబట్టి మోక్షము ఎవరితో సంబంధం లేని వస్తువు కనుక నాలుగవ ముడి లేదు, మోక్షేచ అని వేదమంత్రాల్లో లేదు. ఈ మధ్యన తెలివితేటలు పెరిగిపోయి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని కూడా చెబుతున్నారే, అది ఒట్టి అసత్యం అన్నమాట. కాబట్టి కేవలం మూడే. ఈ మూడు విషయం చెప్పడానికి మనకైతే మూడింటి విషయంలో కలిసి ఉండడానికి మూడు మూళ్ళు వేస్తారు. పూర్వం పౌరములు, పక్షులు, ముక్కులు అలా టిక్ 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 అని కొట్టుకునేవాళ్ళు, అంటే ఈ మూడింటి విషయంలో మేము కలిసి ఉంటాము అని. నిజం చెప్పాలంటే మనకంటే ఐకమత్యంతో ఉంటాయండి పిట్టలు. ఒక పిట్ట ఆడపిట్ట చచ్చిపోతే ఒక పిట్ట ఎంత ఏడుస్తుందో తెలిసినా మర్నాడే రెండో పిట్టను పెళ్లి చేసుకుందాం అనుకోదు. మగవాడైతేనా ఇక్కడ ఈ క్షణం సమాధి అయ్యి అవగానే వెళ్ళి ఇంకో దాడి కట్టాలి, సిద్ధపడేవాడు తయారయ్యారు. ఏదో అమెరికాలో సమాధి ఉంది ఇట్లండి, భర్త చచ్చిపోతే సమాధిని చేశారట మొగుడిని, భార్యామణి వచ్చి ఆ సమాధికి విసిరికరతో అలా విసిరింది. పక్కనున్నటువంటి కొంతమంది వచ్చి నీకు మీ ఆయన మీద ఎంత ప్రేమ అమ్మా, చచ్చిపోయాక సమాధికి కూడా విసిరికరతో విసురుతున్నావు అంటే ప్రేమగా దోమ కాదు, కనీసం నా సమాధి గట్టిపడి ఆరిపోయేదాకా నువ్వు రెండో పెళ్లి చేసుకోవద్దన్నాడు మా ఆయన. ఎప్పుడు ఆరుతున్నాను విసురుతున్నాను అని కాదు. కాబట్టి కాలప్రభావంతో అలా అయ్యింది కానీ పూర్వం అందరూ ఐకమత్యంతో చక్కగా కలిసి ఉండేవారు. ఈ పౌరాలు ఇలా ఆనందంగా పెళ్లి చేసుకుని కాలక్షేపం చేస్తున్నాయి, వాటికి పిల్లలు పుట్టలేదు, ఈ రెండు పౌరులు అందంగా ఉన్నాయి. ఎంతలో ఒకనాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద డేగ వచ్చింది అక్కడికి. ఆ డేగను చూడడంతో ఇవి ఆ గుడి దగ్గర ఉన్న చిన్న కన్నాలు ఉన్నాయన్నారుగా ఆ కన్నంలోకి దూరిపోయాయి. అది ఇలా కన్ను పెట్టి చూసింది అక్కడ. కళ్ళదోళ్ళలోంచి మన వాళ్ళు అప్పుడప్పుడు ఎలా చూస్తారే అలా ఈ డేగ ఈ కన్ను పెట్టి వాటిని బయటికి రప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసి బెదిరించింది, ముక్కులు లోపలికి చొప్పించింది, అరిచింది. కానీ ఈ ముక్కులకు అందట్లేదు, అవి లోపలగా ఉన్నాయి. ఇది లోపల దూరలేదు. చూసి చూసి ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతారా, అప్పుడు మింగకపోతానా అని డ్యాగ్ ఎగిరిపోయింది. అప్పుడు ఆడపౌరం అంది, కొంచెం తెలివైంది, అంటే మగ పౌరం కంటే ఆడపౌరం తెలివైంది. సహజంగా ఇంట్లో భార్యామణులకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయనేవారు పూర్వం, మరి ఇప్పుడు సంగతి తెలియదు. కానీ అందుకని భార్యామణి ఏమండి ఎందుకు వచ్చింది, ఈ డ్యాగలో మన పాలిటి శత్రువులు ఎప్పుడో ఒకప్పుడు మనం బయటికి రాక తప్పదు, అది పొంచి ఉండి మన పట్టుకు తినచ్చు. రెండు కాళ్లతో మన ఇద్దరిని ఇలా పట్టుకుపోయి ముక్కులతో పొడిచి సేమ్యా ఉప్మా తిన్నట్టుగా మన మాంసం పేగులు పీక్కు తినచ్చు, మనం బ్రతకలేము. ఎందుకు వచ్చింది, ఇంకెక్కడికన్నా పోదామండి. బలవంతుడు అందులో విరోధముతో ఉన్న బలవంతుడు, మనల్ని ఆహారంగా తినాలనే బలవంతుడు ఉన్న చోట మకం ఉండకూడదు. పారిపోదాం అనగానే వెంటనే మగపౌరం అహంకారంతో ఏమంది, పెసరగింజకు వేరొక్క పెసరగింజ. పెసరగింజరికి పెసరగింజతో భయం ఏమిటది అంటే ఏమిటి, మనము పక్షే అది పక్షే, మనకి రెక్కలు ఉన్నాయి దానికి రెక్కలు ఉన్నాయి, దానికి భయపడేది ఇది. ఇందాక నువ్వు వద్దన్నావు అని కానీ లేకపోతే బయటకు దూకి ఆ డేగ డొక్కలో పొడిచి కుమ్మి చంపి అవతల పారేసేవాడిని. నాకు ఇంత గొప్ప బలమైన పక్షికి ఈ డేగ ఒక లెక్క అన్నది. పాపం ఆడపక్షికి తెలుసు డేగ బలం, దీనికి తెలియదు. కాకపోతే ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఈ భార్యామణికి భర్త అంటే ప్రేమ, ఆయనకి ఎదురు చెప్పలేదు. సర్లేండి, శివో రక్షతు అనుకున్నది పాపం, మహాదేవుడే రక్షించుగాక అనుకున్నది. ఈయనకి చెప్పిన విండాయి, ఆయన ఎదిరించలేదు ఈవిడ. ఇలా రెండు మూడు రోజులు గడిచాయి. ఒకరోజున ఆలయం బయట ఈ పౌరాల కోసమని కొన్ని రకాల ధాన్యాలు చల్లారు. అందులో ముఖ్యంగా ఇక్కడ గోధుమ గింజలు చల్లుతారు. త్రివిష్ణపేశ్వరాలయంలో అలా గోధుమలు దొల్లుతారు. ఈ గోధుమల కోసం పౌరాలు వస్తాయి. గోధుమలను తినడం కోసం ఈ భార్యాభర్తలు కిందకి దిగారు. తినబోతుండగా అప్పటిదాకా పైన జాగ్రత్తగా పొంచి పొంచి నక్కి చూస్తున్న డేగ అమాంతంగా వచ్చి రెండు కాళ్ళతో రెండింటిని ఇలా కాళ్ళతో ఇరికి పట్టుకుని రింగున పైకి ఎగిరిపోయింది. ఏమే దొరకకుండా దాక్కుంటారా, కన్నాల్లో దాక్కుంటారా, సొన్నంలోకి ఎముక లేకుండా మీ ఇద్దరిని తినిపారేస్తాను అని ఎక్కడన్నా ఏకాంతంగా వీటిని పెట్టుకు తినడం ఎక్కడా చెట్టు దొరుకుతుందేమో చూసిందట. ఇదంతా గంగ కదా, అందుకని ఎక్కడ చెట్టు దొరుకుతుందని చెట్టు మీద వాలి ఆ తర్వాత ముక్కుతో పొడుచుకు తిందామా అని ఎదురు చూస్తూ ఉండగా ఆడపౌరం కేసి దీనంగా చూసిందట మగ పౌరం, నువ్వు చెప్పిన వాటి వెళ్ళలేదు చచ్చిపోతున్నావు, నేను తెచ్చినా పర్వాలేదు నా పెళ్ళానివి నా ముద్దులు పెళ్ళాను నువ్వు చచ్చిపోతే నేను తట్టుకోలేను అన్నట్ట. అప్పుడు అది సైగ చేసింది ఏమని అంది అంటే ముక్కుతో కాలులో ఒక పోటు పొడు, అది కాలుతో పట్టుకుంది కదా, నువ్వు కసిక్కి నా ముక్కుని ముక్కుతోటి కాలు పొడిచేయి, నేను పొడుస్తాను, మన ముక్కులు గట్టివి, ఆ దెబ్బకి ఇది వదిలేస్తుందేమో అనగానే కసితీర ఈ రెండు కూడా సైగలతో ఒకదానోటి అర్థం చేసుకున్నాయి కనుక ముక్కులతోటి కసాపిస పొడిచి పారేసాయి. దాంతో ఆ డేగ పెద్ద అరుపరిచి పట్టు వదిలేసింది, వదలగానే బతుకు జీవుడు అనుకుని రెండు ఎగిరిపోయాయి. ఈ కాళ్ళని ముక్కులతో పడవడం వల్ల నెత్తురు కారి అది అంత వేగంగా ఎగరలేకపోయింది. ఈలోపు రెండు ఎగిరిపోయి ఇంకా కాశీలో ఉంటే మనం బతకలేం, విశ్వనాథ నువ్వే మాకు దిక్కు, త్రివిష్టపేశ్వర చాలా కాలంగా నీ గుడి మీద ఉన్నాం, మాకు కాశీవాస ఫలితం లేకుండా చేస్తావా అంటూ ఈ రెండు అయోధ్యకి ఎగిరిపోయాయి. ఎక్కడ కాశీ ఎక్కడ అయోధ్య, అయోధ్య నగరంలో సరయూ తీరంలో పెద్ద వటవృక్షం ఉన్నది, ఆ వటవృక్షం పక్కన ఒక రావి చెట్టు కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలి, లక్ష్మణ ఘట్టం అంటారు దాన్ని, లక్ష్మణ ఘాట్ అంటారు ఇప్పటి భాషలో, చాలా గొప్ప రేవు. ఆ రేవులో 7 రోజులు స్నానం చేసినటువంటి పుణ్యాత్ముడు ఖచ్చితంగా వచ్చే జన్మలోనైనా కాశీలో మరణిస్తాడ. అందుకే ఈ రెండు అక్కడికి వెళ్ళిపోయాయి. ఈ కర్మను ఎవ్వడు తప్పించలేట, నొసటన్ రాసిన వ్రాత మార్చగలడే నూరారు వెచ్చించిన, సంస్కృతంలో లలాట లిఖిత లేఖ పరిమారుష్టం నశక్యతే అని ఒక గొప్ప సామెత ఉన్నది. ఈ కథ మధ్యలో ఇది తెలిస్తేగా నాకు కథ గొప్పతనం తెలియదు. ఈ కాశీలో పూర్వం ఒక పండితుడు ఉండేవాడు, చాలా గొప్ప పండితుడు, అంత గొప్ప జ్యోతిష్కుడు మరొకడు లేడు. ఆయన ముఖం చూస్తే తను జాతకం చెబుతాడట, ఆయన చెయ్యి చూడడం. ఈ అబ్బాయి నుదురు చూశాడంటే ఇతడు పుట్టినప్పటి నుంచి శరీరం విడిచేదాకా ఎక్కడ ఏ పని చేస్తాడో తెలిసిపోయేది. ఈ బ్రహ్మదేవుడు నుదుట రాత రాస్తాడు, దానికి బ్రహ్మరాత అని పేరు, విధి వ్రాత, దాన్నే సంస్కృతంలో లలాట లిఖిత రేఖ అంటారు. ఈ నుదుటి రాత చదివి నీవు ఈరోజు ఇక్కడ ఉంటావు, నీవు ఈరోజున ఈ మండపంలో పద్మాగర్ గారి పురాణం వింటావు, వినేటప్పుడు నీకు కుర్చీ దొరుకుతుంది, నీకు మాత్రం దొరకదు కిందే కూర్చుంటావు అని రాశాడు. అందుకే ఈయనకి కింద కూర్చోమని రాశాడు కనుక ఆయన కింద కూర్చున్నాడు, ఆయనకి పైన కూర్చోమన్నాడు కనుక పైన కూర్చోగలిగాడు. ఇదంతా బ్రహ్మరాత, అంతటి బ్రహ్మరాత చదివే పండితుడు ఈయన. ఆయనకు ఒక్కతే భార్య, ఈ భార్యామణితో కాశీలో కేదారఖండంలో ఒక ఇల్లు కొనుక్కుని మకాం పెట్టాడు. ఆయన రోజు గంగలో స్నానానికి మణికర్ణికా ఘట్టానికి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో మణికర్ణికా ఘట్టానికి వెళ్ళే ఈ రూట్లో ఇసుకు ఉండేది, చక్క ఇసుకలో నడుచుకుంటూ పోయేవాడు. ఇక ఈ జనాలు ఈ ఇరుకు సందులకి అవ్వు కదండి, హాయిగా విశాలంగా ఉండేది కాశీ. అంటే ఎటువంటి నగరం, ప్రశాంతమైన విశాలమైన వీధులతో కూడినది, వీధుల్లో ఏనుగుల మీద వెళ్ళేవారు మహారాజులు, ఇవన్నీ ఆక్రమణలు. ఈయన రోజు మణికర్ణికా ఘట్టానికి స్నానానికి పోయేవాడు. ఒక రోజున ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ మణికర్ణికా ఘట్టానికి కడుతూ ఉండగా ఇసుకలో కాలికి ఏదో గుచ్చుకుంది, అబ్బా అని వెంటనే ఆయన కాలెత్తి చూస్తే కింద ఒక పుర్రె కనపడింది, చిరి దిక్కుమాల పుర్రె, పాడైపోయిన పుర్రె అనుకుని ఈయన ఈ గంగలో బారేద్దాం ఈ పుర్రెని అనుకుని అంతలోనే అనుమానం వచ్చింది. ఈ పుర్రెకి బ్రహ్మగారు ఏం రాశాడో చూద్దామని ఆ పుర్రెగారిని ఇలా పైకెత్తాడు. పుర్రే పుర్రే అని ఇలా పుస్తకం విప్పినట్టుగా ఇప్పు చూశాడు. ఆ పుర్రెకి పైన బ్రహ్మ ఏమని రాశాట, ఈ పుర్రె నేటికి 10,000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక వ్యక్తిది. అంటే ఆ పుర్రె తల్లుకోడు 10,000 సంవత్సరాల క్రితం చచ్చాడు, వాడి పుర్రె ఇంకా ఉండేట. వీడు బ్రతికినంతకాలం దరిద్రం అనుభవించాడు, వీడు బ్రతికినంతకాలం దరిద్రమే అనుభవిస్తాడు, ముష్టాడు వీడు, భిక్షాందేహి భిక్షాందేహి అని బతుకుతాడు. అలా ముష్టెత్తుకుని ముష్టెత్తుకుని చివరికి తిండి లేక చస్తాడు. చచ్చిన 10,000 సంవత్సరాల తర్వాత ఆడదాని వల్ల వీడు చిబాట్లు చెప్పు దెబ్బలు తింటాడు, అవమానం పొందుతాడు చచ్చిన 10,000 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత వీడికి స్వర్గప్రాప్తి అని ఉన్నది. దాంతో ఈయనకి మతిపోయింది ఈ జ్యోతిష్కుడికి. ఎందుకు మతిపోయింది, బతికుండగా చివాట్లు చెప్పు దెబ్బలు ఎవరైనా తింటారు, చచ్చాక 10,000 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళ చేత చివాట్లు ఏమిటి చెప్పు దెబ్బలు ఏమిటి, చచ్చిన వాడు ఎవరు కొంగు పట్టుకుని లాగడు కదా, లాగితే కదా చెప్పులు చెప్పలు చివాట్లు తగిలేవి. పైగా ఆ తర్వాత విముక్తి వీడికి, మోక్షంట, మోక్షం ఎలా వస్తుంది, ఏమో బ్రహ్మగారికి ఏం వచ్చినాయి, రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చినట్టుంది, 50 దాటాడు కదా బ్రహ్మగారికి, ఇప్పుడు 51 ఇంకో 9 ఏళ్లలో రిటైర్ అవుతాడు కదా, బహుశా ఈయన గారికి బుర్రలో తేడా వచ్చిందేమో అనుకున్నట్ట. నిజానికి బ్రహ్మగారి రిటైర్మెంట్ 100 ఏళ్ళే, అయితే ఈయన దృష్టిలో అలా అనుకున్నాడు బాబు. బ్రహ్మకి వెర్రి పుట్టిందేమో, పుర్రికి ఈ రాత రాయటం ఏమిటి అని పుర్రిని గంగలో విసరబోయి ఎందుకైనా మంచిది, బ్రహ్మరాత అంత తేలిగ్గా మారదంటారు. ఈ బ్రహ్మగారి రాత సంగతి ఏమిటో తేల్చుకుందాం, బ్రహ్మరాతను అంత తేలిగ్గా ఎవరు మార్చలేం కదా, దీని సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నాడు. అనుకుని ఈ పుర్రిని ఆ పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు త్వరలో పెట్టాడు. ఈ పుర్రె మర్రి త్వరలో పెట్టి స్నానం చేసి ఇంటికి పోయాడు. ఇంకెక్కడి నుంచి రోజు స్నానానికి వచ్చినప్పుడల్లా మై డియర్ పుర్రే హౌడు యూడు అనుకుంటే ఆ పుర్రెని ఒకసారి చూసుకుని అబ్బాయి మార్పు లేదని మళ్ళీ పుర్రెని త్వరలో పెట్టి ఈ వెర్రి అయిన స్నానం చేసి ఇంటికి పోయేవాడు. ఇలా కొంతకాలం గడిచింది, 7 ఏళ్ళు అయ్యింది. పుర్రి కిందే ఉంది, మర్రి కిందే ఉంది, త్వర కిందే ఉంది, ఈయన బుర్ర మాత్రం తిరగడం మొదలెట్టి. ఇలా ఉండగా ఆయన స్నేహితుడి కొడుక్కి పెళ్ళయ్యింది. ఆ పెళ్లికి ఈయన్ని రమ్మని పిలిచాడు ఆయన. ఆ రోజుల్లో పెళ్లికి 7 రోజులు ముందెళ్ళి 7 రోజుల తర్వాత వచ్చేవారు చక్క, అందుకే చాలామంది ఆస్తులు కూడా ఆరిపోయాయి. ఈయన కూడా స్నేహితుడి పెళ్లికి బయలుదేరి, స్నేహితుడి పెళ్లికి కాదు, స్నేహితుడు ఈయన వయసువాడు, స్నేహితుడు కొడుకో కూతురు పెళ్లికి వెళ్ళాడు. వెళ్ళి 7 రోజులు ముందు వెళ్ళాడు. పెళ్ళి అయిన తర్వాత 7 రోజులు ఉండి మొత్తం మీద ఒక 100 రోజుల తర్వాత కాశీ వచ్చాడు. యథాప్రకారంగా కాశీ గంగాస్నానానికి మణికర్ణికా ఘట్టానికి పోతూ మర్రి చెట్టు చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది, ఓ మై డియర్ ఫ్రెండ్, 15 డేస్ అయింది నేను చూసి, నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడో చూద్దామని ఆ మర్రి త్వరలో చెయ్యి పెట్టి వెతికితే పుర్రి కనపడలేదు. ఈయనకి మతిపోయింది, లోపలికి తలబెట్టి చూశాడు. ఎంత వెతికినా ఆ త్వర చిన్నది కదా, ఇంకా త్వరలో ఏం కనపడలే, పుర్రి కనపడలేదు. నా పుర్రి ఏమైపోయిందో, నా స్నేహితుడు ఏమైపోయాడో అనే బెంగతో ఆయన స్నానం సక్రమంగా చేయలేక, సంధ్యావందనం చేయలేక ఏదో పని కానిచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చుని ఇంటి దగ్గర కూడా కొంత జపం చేసేవాడు ఆయన. అందుకని విభూతి పూసుకుని జపమాల చేత్తో పట్టుకున్నాడు. కానీ మళ్ళీ జపమాల ఇలా పెట్టి మై డియర్ పుర్రి ఏమైపోయావు అనుకున్నాడు. ఎంతలో వాళ్ళ ఆవిడ వచ్చింది. జపం చేసే ముందు చేసిన తర్వాత రోజు ఆవిడ గ్లాసుతో పాలు ఇస్తుందిలేండి, అందుకని పాల గ్లాస్ అక్కడ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు తెలుసులేండి మీరెందుకు జపం చేయలేకపోతున్నారు అంది. ఈయన ఉలిక్కిపడి ఏడుస్తావు ఏమిటంటే నాకు తెలుసు అంది. ఏం తెలుసు, ఏడ్చైనా చెప్పు, చెప్పేనా ఏడు, ఏడుస్తూ చెబితే నాకు అర్థం కాలేదనగానే నాకు తెలుసు. వసే నీకు పుణ్యం ఉంటుందే బాబు, ఆ ఏడు బాబు ఏడ్చి ఆ తర్వాత కళ్ళు తుడుచుకునన్నా చెప్పు, లేదా చెప్పేడు అనగానే అప్పుడు ఆవిడ కాస్త కన్నీళ్ళు తుడుచుకొని ఏం చెప్పమంటారు, అయినా చెబుతాను వినండి, నాకు తెలియకుండా మీరు 2వ పెళ్లి చేసుకున్నారు కదా అనగానే ఈయనకి మతిపోయింది. అంటే నేను అలాంటి వాళ్ళ కనపడుతున్నాను, పైగానేమో 60 ఇయర్స్ దాటిపోయాక ఇప్పుడు 2వ పెళ్లి ఏంటి, ఉన్న నీతోటే చస్తుంటే ఒక్కదాంతో ఏడుస్తుంటే 2వ పెళ్లి ఏమిటంటే నాకు తెలుసండి అండి. ఏమి బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆ గందరగోళం ఏమిటో చెప్పనగానే అప్పుడు ఆవిడ మీరు నాకు తెలియకుండా యవత్తులో 2వ పెళ్లి చేసుకున్నారట, ఆవిడ హఠాత్తుగా చచ్చిపోయిందిట, ఆవిడ తగలబెట్టి ఆవిడ మీద వ్యామోహం తీరక ఆవిడ పుర్రిని మర్రి త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారట, ఊళ్ళో జనమంతా చెప్పారు అన్నది. అనగానే ఇంకా తర్వాత ఏం జరిగింది, ఏముందండి మీరు రోజు స్నానానికి వెళుతున్నప్పుడు మర్రి త్వరలో చెయ్యి పెట్టి ఓ పుర్రిని చూస్తున్నారని జనమంతా పక్క వాళ్ళంతా చెప్పి, ఏమే పిచ్చిదానా స్వామిదేవమ్మ నీకు తెలియదు, మీ ఆయన గొప్ప గ్రంథసాంగుడు, అమ్మో రసికుడు, 2వ పెళ్లి చేసుకుని వేరే కాపర ఎక్కడో పెట్టాడు, ఆ గూడెంలో ఆవిడ చచ్చిపోతే ఆవిడ పుర్రిని వ్యామోహం తీరక త్వరలో పెట్టి రోజు చిన్నపిళ్ళమా ఓహో చిన్నపిళ్ళమా నువ్వు లేకపోతే నాకు కళ్యాణంలో ఉంది అనుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. చూసావా మీ ఆయన ఏదో పెద్ద గొప్పవాడు అనుకున్నావు, శ్రీరామచంద్రుడు అనుకున్నావు, కాదే బాబు కృష్ణ పరమాత్ముడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారండి. అందుకే నాకు కోపం వచ్చింది, మీరు పెళ్లికి అలా వెళ్ళగానే నేను ఒకరోజు తెల్లవారుజామున చీకట్లో మర్రి త్వర దగ్గరికి వెళ్ళానంది. ఓహో నీదే పని, ఏం చేసావు పుర్రిని అన్నాడు.
ఏం చేస్తానా అని పళ్ళు పటపట కొరిగి అది నా సవతి కదా, అందుకే ఆ పుర్రిని తీసుకుని ఆ పక్కనే ఒక రాతి బండ మీద పెట్టి రోకలు కూడా పట్టుకెళ్ళాను. ఈ రోకలు ఎత్తి దాని మీద కారం ఉప్పు చల్లి తిట్టిని తిట్టు తిట్టకుండా, రాజకీయ నాయకులు తిడతారే అలా 1116 తిట్లు తిట్టి తెగ తిట్టేసి ఆ తర్వాత రోకలతోటి దాన్ని పటా 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 కొట్టి కారపొడి కింద కొట్టి ఈ పొడిని గంగానదిలో కలిపేశానండి అని. అప్పుడు వెంటనే బ్రహ్మదేవ నీకు నీ రాతకి ఓ దండం, ధాత నీది నిజమైన రాత, ఏతావాత అదే తెలియదు అని బ్రహ్మకి దండం పెట్టగానే నేను ఇక్కడ ఇంత ఏడుస్తుంటే బ్రహ్మకి దండం పెడతారేమిటంటే ఓసి పిచ్చిదానా నీకు తెలియందేముంది, అయినా చెబుతున్నాను వినవే, నీ మీద ఒట్టు నీ బాబు మీద ఒట్టు ఇన్ని చెబుతున్నాను అనగానే ఇప్పుడు చెప్పండి అది నేను నుదుటి రాత చదవగలనని నీకు తెలుసు కదా, ఈ పుర్రె ఒక మగవాడి పుర్రె అనగానే మగవాడిగా నాకు తెలియదు అండి మీరు చెప్పారు కాదేమంది, చెప్పనిచ్చావా చావుగొట్టావుగా పుర్రిని ఇంకేం చెప్పేది విను. ఆ పుర్రె ఒక భిక్షుకుడిది, 10,000 సంవత్సరాల క్రితం చచ్చాడు వాడు, ఆ చచ్చినాడు తిన్నగా ఉండగా నా కాలికి దొరికాడు. నేను ఆ పుర్రెని చూసి నుదుటి రాత చదివా, చదివి వాడికి 10,000 సంవత్సరాల తర్వాత కూడా స్త్రీ వల్ల అవమానము అని బ్రహ్మ రాస్తే ఎలాగా అని అనుమానం వచ్చి పుర్రెలో దాచా. ఆ బ్రహ్మరాతను నేను నువ్వు కలిసి పూర్తి చేశాం. నేనేమో పుర్రెలో పెట్టి చూస్తే నీకు వెర్రి పుట్టింది, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పిన అభాండాలు విన్నావు, ఆ పుర్రెని త్వరలోంచి తీసావు, చితక్ కొట్టావు, తిట్లు తిట్టావు, ఆడదాని వల్ల చివాట్లు తినడం కంటే అవమానం ఇంకేముంది, అదే అవమానం. ఆ తర్వాత మోక్షం అంటే ఏమిటి, పుర్రె యొక్క భస్మమును ఆ పొడి పట్టుకెళ్ళి గంగలో కలిపావు, కాశీ గంగలో మణికర్ణికలో, ఇంకేముంది వాడికి శాశ్వత కైలాసం వచ్చింది. ఏమైతేనే వాడు ఎవడో పిచ్చాడికి మోక్షం ఇచ్చావు అనగానే ఆవిడ ఏమండి నన్ను క్షమించండి అని వెంటనే ఇందాకనేమో నెత్తి మీద కొట్టింది, ఇప్పుడు కాడు గట్టిగా పట్టుకు లాగేసింది. ఏం చేస్తాం మీ గురించి తెలుసు అనుకోండి, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు అలా చెబుతారు, అవి నమ్మేశానండి అందుట. ఇందుకే బ్రహ్మపురాణంలో ఒక గొప్ప కథ ఇది, లలాట లిఖిత రేఖ పరిమార్ష్టుం నశక్యతే, నుదుట బ్రహ్మ రాసిన రాతని అంత తేలికగా ఎవ్వరం మార్చుకోలేం, ఆ రాత మార్చే శక్తి ఒక్క అమ్మవారికి మాత్రమే ఉన్నది. అందుకే శంకరాచార్యులు గారు ఒక గొప్ప శ్లోకం రాశారు, ఆపదికింకరణీయం స్మరణీయం చరణయుగళ మంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. ఆపద యందు ఏం చెయ్యాలి, ఒక ఆయనకి కష్టం వచ్చింది, కష్టం వస్తే ఏం చెయ్యాలి, నాకు కష్టం వస్తుంది కష్టం వచ్చిందని ఏడిస్తే ఏం లాభం, ఏడవడం వల్ల ఇంకా అనారోగ్యం తప్ప ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన ఈ శ్లోకంలో ప్రశ్న, రెండో చరణములో సమాధానం, మొదటి చరణమునందు ప్రశ్న, రెండవ చరణమునందు సమాధానం ఆయనే రాశాడు. ఆపద యందు ఏమి చేయవలను, స్మరణీయం చరణయుగళం అంబాయా, అమ్మవారి రెండు పాదములను స్మరించు, ఆపద రాగానే అమ్మ పాదములను స్మరించు. తత్స్మరణం కిం కురితే, నేను ఆపద వచ్చింది బాబోయ్ అంటే అమ్మ పాదాలు స్మరించంటావు, అమ్మ పాదాలు స్మరిస్తే ఆ స్మరణము వల్ల ఏమవుతుంది అని మళ్ళీ ప్రశ్న వేసుకున్నాడు ఆయనే. బ్రహ్మాదీనపి చ కింకరీ కురితే, అమ్మ పాదాలని స్మరిస్తే బ్రహ్మ వంటి దేవతలు కూడా నీకు కింకరులవుతారు. మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, ఆపద వస్తే ఏం చేయాలంటే అమ్మని స్మరించంటావు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏమొస్తుందంటే బ్రహ్మగారు నీకు సేవకుడు అంటావు, నాకు బ్రహ్మ ఎందుకు సేవకుడు అవ్వడం, నా కష్టాలు తీరాలి కదా అంటావేమోరా పిచ్చాడా, ఇందులోనే ఉంది కిటికంతా. బ్రహ్మ ఎవ్వడికి కింకరుడు కాడు. కింకరుడు అంటే ఏమిటి, ఇలా చేతులు కట్టుకున్నా నేను చేయమంటారు అని ప్రశ్నించి సేవ చేస్తే వాడిని కింకరుడు అంటారు. కింకరోమి ఇతి పృచ్ఛతి కింకరః, సేవకుడు అంటే అటువంటి సేవకుడు ఉండాలట, ఎప్పుడూ చేతులు కట్టుకుని యజమాని గారు మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు చెబితే చేస్తాం అంటే కింకరులు అంటారు. ఇప్పుడు బ్రహ్మ అమ్మవారి సేవ చేయటం వల్ల, అమ్మ పాదములను మనం పూజించడం వల్ల మనకి సేవకుడు అవుతట, అమ్మ మనల దగ్గరికి బ్రహ్మని పట్టుకొస్తుంది, ఇదిగో ఈ పద్మాకర్ గారు నీ పాదాలు స్మరించారు ఈ రోజు నుంచి నువ్వు వీరికి కింకరుడివి అంటుంది. ఇప్పుడు బ్రహ్మ ఏమయ్యాడు మనకి, కింకరుడు. ఈ బ్రహ్మగారు ఏం చేస్తాడు, నుదుటి రాత రాస్తాడు, ఆయన రాత రాయడం వల్లే మనకి కష్టాలు వచ్చాయి, ఆయన మనకి సేవకుడు కదా. ఏం బ్రహ్మ నాకు ఈ పూట దరిద్రపు రూపు ఇప్పిస్తావా, నాకు తిండి లేకుండా చేస్తావా, లేక నాకు కాళ్ళు నొప్పొచ్చేలా చేస్తావా, మధ్య మధ్యలో మా మైకులు డామ్మనేలా చేస్తావా అని మనం ఆయన మీద ఎగిరి మంచి రాతరాయి. ఈ రోజు నుంచి మేము ఎక్కడికెడితే అక్కడ మాకు వేళకి ఫ్లైట్ దొరకాలి, ఫ్లైట్తో పాటు బ్రేక్ఫాస్ట్ దొరకాలి, మంచి మంచి ఏసీ రూములు దొరకాలి, కాశీలో నివాసం ఏర్పడాలి, మేము మోక్షం పొందాలి, ఇలా మనకు కావలసినంత రాయించుకోవచ్చు. తద్వారా మన జాతకం బాగుపడుతుంది. ఇంత భావం ఒక్క పద్యంలో ఒక్క శ్లోకంలో రాశారు శంకరాచార్యులు గారు. కాబట్టి ఆపద వస్తే మనమేం భయపడక్కర్లా. బ్రహ్మరాశి నరాతని కూడా మార్చే శక్తి కలిగిన అమ్మవారి దివ్య పాద పద్మములను రెండు నిరంతరం మనస్సులో పెట్టుకుని చింతించినంత మాత్రం చేత, ధ్యానించినంత మాత్రం చేత, పూజించినంత మాత్రం చేత మన రాతే మారిపోతుంది. అందుకే ఎంత విశ్వనాథుడిని పూజించినా అన్నపూర్ణమాతని విశాలాక్షిని తలుచుకోకుండా ఇక్కడ మనం ఒక్క క్షణం సుఖంగా ఉండలేము. కాబట్టి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మ. ఆయనకి పేరు సాంబుడు, అంటే అంబతో కూడినవాడు. స అంబ, అంబ అంటే పార్వతి, స ప్లస్ అంబ సాంబ, అమ్మతో కూడినవాడు అని అర్థం. అమ్మ లేకపోతే ఆయనకి ఎందుకు పనికిరట్ట? అమ్మ లేకపోతే నేనేం చేయలేను ఆయనే చెప్పాడు. అయ్యవారు లేని అమ్మ, అమ్మ లేని అయ్యా ఉండరు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందు అమ్మని పట్టుకోవాలన్నమాట. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంక తిరిగే ఉందండి. తల్లిని గట్టిగా పట్టుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు. కరుణామూర్తి అమ్మ. అయ్యవారికి కొంచెం కోపం రావచ్చు అప్పుడప్పుడు, కానీ అమ్మగారికి కోపం రాదు. అందువల్ల బ్రహ్మరాతని ఎవ్వరూ మార్చలేరు. అటువంటి రాతని మార్చే శక్తి అయోధ్యానగరం దగ్గర సరయూ తీరంలో ఒక చెట్టు, మర్రి చెట్టు, దాంతోపాటు ఒక రావి చెట్టు ఉన్నాయి. అక్కడ లక్ష్మణ ఘాట్ అంటారు. అక్కడ స్నానం చేస్తే అప్పుడు సీతాదేవి వచ్చి, విశ్వనాథ వీళ్ళు ఇక్కడ 7 రోజులు స్నానం చేశారు లేక 5 రోజులు స్నానం చేశారు, ఈ మర్రి చెట్టుని ఆశ్రయించుకుని ఉన్నటువంటి రేవు దగ్గర ఉన్నారు, వచ్చే జన్మలో వీళ్ళకి కాశీలో మరణించే యోగం ఇయ్యి అంటుంది. అందుకే ఈ పావురముల జంట అక్కడ సరయూ తీరములో వటవృక్షం మీద మకాం పెట్టేవి. వీలున్నప్పుడల్లా సరయూలో స్నానం చేసేవి, అక్కడున్న గింజలు ఏరుకు తినేవి. కొంతకాలానికి ఆ రెండు ఆయువు తీరిపోగానే శరీరం విడిచిపెట్టేవి. విడిచిపెట్టగానే ఆ ఇద్దరు మహా పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఒక గంధర్వుడిగా, ఒక నాగకన్యగా పుట్టారు. భర్తగారు విద్యాధరుడు, దేవజాతిలో విద్యాధరుడిగా పుట్టాడు. భార్య నాగజాతి కన్యగా పుట్టింది. ఈ నాగజాతి కన్యకి, భర్తగారు విద్యాధరుడికి, ఈ ఇద్దరికీ కూడా పూర్వజన్మ జ్ఞానం ఉన్నదట. అందుకనే వాళ్ళిద్దరూ కాశీ వచ్చి ఇక్కడ మకాం పెట్టి విశ్వేశ్వరుణ్ణి భక్తితో పూజించారు. అలా పూజించగా పూజించగా కొంతకాలానికి వాళ్ళకి శాశ్వతమైన కైలాసం వచ్చింది. అందులో భర్తగారికి రత్నభద్రుడు అని పేరు. ఈ రత్నభద్రుడికి పూర్ణభద్రుడు అని కొడుకు పుట్టాడు. ఈ పూర్ణభద్రుడికి హరికేశుడు అని కొడుకు పుట్టాడు. వాడు యక్షుడు. ఈ హరికేశుడికి పుట్టుకతో ఆకుపచ్చని కళ్ళుండేవి. ఈ హరికేశుడు కాశీ వచ్చాడు. పూర్వజన్మలో త్రివిష్టపేశ్వరలింగమును భక్తితో పూజించడం వల్ల పావురముల జంట అయోధ్యలో మరణించినప్పటికీ మళ్ళీ కాశీ రాగలిగాయి. ఆ వంశంలో నేను పుట్టాను కాబట్టి కాశీ విశ్వేశ్వరుణ్ణి విడిచిపెట్టను అని ముందుగా త్రివిష్టపేశ్వరుడికి పూజ చేశాడు. త్రివిష్టపేశ్వర, నీవు శివుడివే, అక్కడ విశ్వనాథుడు శివుడే, ఇక్కడున్న లింగములన్నీ నీవే, కానీ ఒక్కొక్క లింగంతో ఒక్కొక్క పని చేస్తావు. నిజానికి లింగాలన్నీ లింగాలే కదా, అన్నీ శివస్వరూపాలేగా, కానీ ఒక లింగ రూపంలో ఉన్నప్పుడు ఒక్క కోరిక తీరుస్తాడు, ఒక్క విశ్వనాథుడు అన్ని కోరికలు తీరుస్తాడు. ఉదాహరణకి మనమే ఉన్నాం, ఇప్పుడు పురాణం చెప్పేటప్పుడు ఈ డ్రెస్సులో పురాణమే చెబుతాం, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫ్యాంటీ షర్ట్తో పెడుతున్నప్పుడు అప్పుడు ఫ్లైటే ఎక్కుతాం, అక్కడ పురాణం చెప్పమంటే ఆ డ్రెస్సులో బాగుండదు. అందుకే సరైన డ్రెస్ వేసుకోవాలి. వేసుకుంటే డ్రెస్సు మే గాడ్ బ్లెస్. అంత సరైన డ్రెస్ వేసుకోకపోతే తగిన వేషం లేకపోతే కుదరదు. ఆ వేషం ఆ స్థానం వేరు. అందువల్ల మనుషులకి ఏంటంటే అన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంటాయి. ఎంత భార్యామణైనా భర్తగారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఏమయ్యో అంటుంది అక్కడికి వెళ్ళి, అక్కడ భారీగా మాట్లాడకూడదు, కలెక్టర్ గారండి అనవలసిందే. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అప్పుడుండే అప్పడాలకర్లు అప్పుడే ఉంటాయి. అలాగే అన్ని వేళలు అన్ని పనులు చేయలేరు కదా. ఒక ఆయన ఏదో పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చి ఏమంటే నాకు ప్రమోషన్ ఇవ్వండి అంటే ఒళ్ళు మండుతున్నాయి. ఆఫీసులో ఉన్నప్పుడు ప్రమోషన్ అడగాలి, ఇక్కడ ఉన్నప్పుడు పూజకి సంబంధించినవి అడగాలి. అలాగే ఈశ్వరుడు కూడా వీరేశ్వరలింగంగా ఉన్నప్పుడు సంతానం ఇస్తాడు, త్రివిష్టపేశ్వరలింగం దగ్గరకు వస్తే కాశీలో నివసించే యోగం ఇస్తాడు, విశ్వనాథుడిగా ఉంటే ఈ కాశీలో మరణించిన వాడిని తన లోకానికి పట్టుకుపోతాడు. అలా ఒక్కొక్క లింగము రూపములో ఒక్కొక్క పని చేస్తాడు ఆయన. అందుకే ఈ హరికేశుడు త్రివిష్టపేశ్వరుడికి నమస్కరించాడు.
భక్తితో శివుణ్ణి అర్చించాడు, పూజించాడు, అభిషేకించాడు. మహాతపస్సు చేసేట ఆయన. ఆ హరికేశుడి యొక్క కఠోర దీక్షకి, నిష్ఠకి, తిష్టకి మెచ్చుకున్న ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈరోజు నుంచి నీకు వెండి కట్లు ఉన్నటువంటి, కట్లు అంటే చుట్టూ తెల గుండ్రంగా ఉంటాయి చూసారా, అలా ముద్దలు కూడినటువంటి వెండి కట్లుతో కూడిన ఒక దండం కర్ర నీకు ఇస్తున్నాను, దండపాణి అనే పేరుతో నా ఆలయానికి ఎదురుగుండా ఉండు. ఎదురుగుండా ఉన్నటువంటి వీరేశ్వరలింగం దగ్గర నువ్వు శాశ్వతంగా కొలువై ఉండు. ఈ కాశీలో పెత్తనం నీది, ఈ పత్తనంలో ఉన్న వాళ్ళందరికీ పెత్తనం నీది, వాళ్ళని అదుపులో పెట్టు అని ఈ హరికేశుణ్ణి దండమిచ్చి దండపాణి అనే పేరుతోటి ఈ కాశీ నగరానికి అధిపతిని చేశాడు. ఈయన పెత్తనం చాలా గట్టిది. ఇక్కడ ఆయన అనుజ్ఞ లేకపోతే మనం ఉండలేం. మీకు ముందే చెప్పాను, అగస్త్యుణ్ణి బయటికి పోయేలా చేసింది ఆయనే. కారణం, అగస్త్యుడు శివుడు అనుగ్రహం ఉంటే చాలు, ఈయన అనుగ్రహం నాకెందుకు అనుకున్నాడట. ఇక్కడ అలా అనడానికి లేదండో, మహారాజు గారి దగ్గర పనిచేసే స్వీపర్ కూడా గట్టాడే. ఏదో టైం వచ్చినప్పుడు వాడు రాజుగారికి రికమెండేషన్ చేయగలడు, లేదా మొత్తం మొండేషన్ చేయగలుగుతాడు, గుండు గీయించగలుగుతాడు. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పనిచేసే ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా చూడాలి.